చెప్పలేదు. నగదంతటే చెప్పలేదు. అసలు కృష్ణ దేశ అని ఎవరు అంటారు? నగదంత దేశ అని అంటారు. భారతదేశంలో మహర్షి ఎవరు ఎవరు ఏమి చెప్పినప్పటికీ వారు చెప్పిన మాట భగవద్గీతకి అన్నీ అంటారు. ఏ కారణం పరిశీలిస్తుంటే ఎవరి మనస్సు ఎప్పుడైనా అశాంతిగా ఉంటే ఒకసారి భగవద్గీత అంటే ఇష్టం వారి చరిత్ర తీసుకుని చెప్తుంటే మీ దుఃఖాన్ని చల్లార్చే శ్లోకం కనీసం ఒకటే మీకు అనిపిస్తుంది. శ్లోకాన్ని తొలగించేది శ్లోకం. ఈ శ్లోకమే మీకు నచ్చిన శ్లోకం నచ్చిన కనిపిస్తుంది. మీరు తొలగించడానికి ఉపయోగపడే కనిపిస్తుంది. మన హిందువులకి ప్రమాణ గ్రంథం ఆధ్యాత్మిక గ్రంథాలలో ఇది ప్రమాణ గ్రంథం. మన భారతీయులు అందరికీ కూడా ప్రమాణ గ్రంథం. నేను ఎవరు చదువుకోలేదు, లేకపోతే మరొక పుస్తకం చదువుకోలేదు అని మీరు ఏమనుకోవద్దు. నాలుగు వేదాల యొక్క సారం కూడా భగవద్గీత. అంటే మీ ఇంటి కూడా భగవద్గీత ఆ గ్రంథం నుంచే నాలుగు వేదాలు మీ ఇంటికారు ఉన్నట్టే. ఋషులు వాళ్ళ అభిప్రాయం ఎలా చెప్పారంటే వాళ్ళు ఏ మార్గంలో అయితే ఆత్మజ్ఞానం పొందారో ఆత్మజ్ఞానం కలిగిందో అదే మార్గంలో ఇతరులకి టీచ్ చేశారు, బోధించారు. మా ఊరు నారాయణ స్వామి కాలం గురించి అందరం వచ్చారు. మా అందరికీ తెలుసు ఏంటంటే నారాయణుడు అంటే చైతన్యం జీవపోవడంతో ఆయన గురించి వచ్చేది. ఆయన మొత్తం జీవపోటులు ఎన్ని రకాల మనుషులు ఉన్నారో ఎన్ని రకాల మనస్తత్వం ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని భగవద్గీతను ప్రవచనం చేశారు. అది గొప్పతనం ఆయన. అంటే మీరు ఏ శ్లోకం చదివినా ఎక్కడ ఒక శ్లోకం మీకు ఉపయోగపడే శ్లోకం వస్తుంది. అందరి ఇంటికే భగవద్గీత ఉండాలి. ఒకవేళ మీ తగ్గు కనుక చేత కలగకపోతే ఎలా చదవాలని తెలియకపోతే పుస్తకాన్ని పుస్తకం చేసుకుని ఆ పుస్తకాన్ని పూజ వచ్చినా మీకు పనిచేస్తుంది. చదివి అర్థం చేసుకుని ఆచరిస్తే మోక్షం వస్తుంది. అయితే ఆచరించాలంటే అందరూ చెప్పిన విషయాలు ఆచరించడం కనీసం ఆచరించడానికి పూజలు ఇష్టమే అన్నారు. మీకు అన్ని అన్ని శ్లోకాలు ఇష్టమే. మన అన్ని శ్లోకాలు చదవడం నేను బిజీగా ఉంటాను, చాలా బిజీగా ఉంటాను. బిజీగా ఉన్నది ఏడు వందల శ్లోకాలు అక్కడ చదవడం ఇది తెలియదు. ఆన్సర్ చూపించడానికి ప్లాన్ ఉంది. అంటే ఏదో ఒక శ్లోకం చెప్పండి, అదే మంత్రం నేను అనుకుంటా ఉంటాను, అది మన సైన్స్ అవుతున్నాను. ఆమెకి ఏది ఇష్టమో అన్నట్టుగా అత్యంత సమీపంగా ఏది ఉందో అది ఆయన చేత కట్టించాలని అడిగిన ప్రశ్న. మన బాగుంటుంది ఏడు వందల శ్లోకాలు అక్కర్లేదు, ఒక్క శ్లోకం చాలు మన శ్లోకాన్ని బాగట్టడానికి. జీవితంలో ఉన్న శ్లోకాలను శ్లోకాలు మంత్రాలు. మీరు రామమంత్రం కృష్ణ మంత్రం శివమంత్రం ఎలా చేసుకుంటున్నారో అలా ప్రతి శ్లోకాన్ని మీరు మంత్రం చేయని అనుకుంటా అంటే మీకు నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటుంటే ఆ శ్లోకం ఏం చేస్తుంటే మీ రక్తంలో మీ హార్ట్లో మీ బ్లడ్లో మీ ఫ్లెష్లో భాగం అయిపోతుంది. మీకు ఇష్టమైన శ్లోకాన్ని చూసుకోండి. అంటే ఎనమూర్తి గారు ఏం చెప్పారు ఈ శ్లోకం? పదో అధ్యాయంలో దశమ అధ్యాయంలో 20 శ్లోకం. అహమాత్మాగేషూతాశ్రయస్థిత అహమావిశ్య మధ్యం భూతానంత ఏవచ ఎవరు ఎక్కడ వేలు పెట్టినా మొత్తం మీద మనం ఎక్కడ వేలు పెట్టినా ఆత్మ దగ్గర ఈ చైతన్యం దగ్గర ఈ బ్రహ్మం దగ్గరికి తీసుకొస్తారని ఎక్కడ మనం పెట్టినా ఆయనకి అలవాటు. భగవంతుడు ఏమి చెప్తున్నాడంటే అందరి హృదయాల్లోనే నేను ఆత్మగా చైతన్యంగా ఉన్నాను, ఎక్కడో లేను. నా అడ్రస్ నా ట్రూ అడ్రస్ ఏదో వైకుంఠమైన కైలాసమని మీరు అనుకుంటున్నారు. నా అడ్రస్ తెలుసుకోకుండా మీరు నా దగ్గరికి ఎలాగ వస్తారా అంటున్నారు భరణిస్తారు. నేను ఎవరి ఇంటికి చిన్నలక్ష్మి ఇంటికి వెళ్ళాలనుకోండి, ఆ చిన్నలక్ష్మి ఇంటికి వెళ్ళాలంటే కరెక్ట్ అడ్రస్ మనం తీసుకోవాలి. ఎంత కరెక్ట్గా తీసుకోవాలంటే ఆ పక్క వాళ్ళు ఏమైనా అడగక్కర్లేకుండా అడ్రస్ తెలుసుకుని మీరు వెళ్ళాలి. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు పాప, ఆయన అడ్రస్ కరెక్ట్గా చెప్తున్నాడు. నేను ఎక్కడ ఉన్నాను? వైకుంఠంలో ఉన్నాను, తిరుపతిలో ఉన్నాను, అరుణాచలంలో ఉన్నాను, కైలాసంలో ఉన్నానని దయచేసి వైకుంఠం ఇంకో చోటు ఉన్నాను, మరొక చోటు ఉన్నాను, బదరేలో ఉన్నాను అని చెప్పటం లేదు. ఈ క్షేత్రాలన్నీ కూడా మన మనస్సు ఎంత నిజమో, మన దేహం ఎంత నిజమో, మన పుణ్యపాపాలు ఎంత నిజమో, మన తల్లి మనం చనిపోయేంత ఇతరులోకానికి వెళ్తూ ఉంటాం కదా, ఈ ప్రయాణాలు ఎంత నిజమో, దళితాలు ఎంత నిజమో, రాగుటాలు ఎంత నిజమో, ఈ క్షేత్రాలు కూడా అంతే నిజం, మన శవం ఎంత నిజమో, క్షేత్రాలు కూడా అంతే నిజం. అవి పారమార్థిక సత్యాలు కాదు, వ్యవహారిక సత్యాలే. అది అబ్సల్యూట్ ట్రూత్ కాదు, పార్షియల్ ట్రూత్. అది కానీ కృష్ణలో నేను బదిలీలో ఉన్నాను, లేకపోతే కేరళలో ఉన్నాను, తిరుపతిలో ఉన్నాను, అరుణాచలంలో ఉన్నాను, ఏం చెబుతున్నాడు? అది ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పింది, ఆయన అడ్రస్ ఆయన చెప్పాడు కదా, ఆయన అడ్రస్ ఆయనే చెప్పాడు కదా. మరి ఆయన అడ్రస్ ఆయన చెప్పకపోతే చిన్నలక్ష్మి మా ఇల్లు ప్రధాన చూడని చిన్నలక్ష్మి అడ్రస్ మనకి చెప్పకపోతే చిన్నలక్ష్మి అడ్రస్ మన ఎడగలేను. ఎవరైనా ఇంటికి మనం వెళ్ళేప్పుడు మీ ఇంటి మీ ఇంటి మా ఇంటికి రమ్మంటా అనుకున్నారు, నా ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళగలం, వారి అడ్రస్ కరెక్ట్గా చెప్తే అక్కడికి వెళ్ళగలం. అలాగే భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ అడ్రస్ కరెక్ట్గా చెప్తున్నాడు. ఆ శ్లోకాన్ని రమణ మహర్షి గారు పట్టుకున్నారు, అడ్రస్ రాంగ్ అడ్రస్ కాదు. అని ఏం చెబుతున్నాడు, నేను అందరి హృదయాల్లోనే అహమాత్మ గుణాకేశ సర్వభూతాశయ స్థిత, అందరి హృదయాల్లోనే చైతన్యంగా ఆత్మగా సదీమైన సత్యంగా లివింగ్ ట్రూత్గా అందరి హృదయాల్లో స్థిరంగా నివాసం చేసుకుంటున్నానుగా, నా నివాసం అక్కడ ఉంది, నా పెర్మనెంట్ అడ్రస్ అదే. ఇంకా ఎన్ని టెంపరీ అడ్రస్ వైకుంఠమో కైలాసమో మరొకటి మరొకటి ఎన్ని టెంపరీ అడ్రస్? నీ అడ్రస్ పెర్మనెంట్ అడ్రస్ ఏమిటది? అహమాత్మ గుణాకేశ సర్వభూతాశయ స్థిత, అందరి హృదయాల్లోనే నేను స్థిరంగా ఉన్నాను. అంటే ఒక గంట ఉండి మరొక గంట చేప లేదు, సైలెంట్గా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. టైము 4 గంటల 8 నిమిషంలో అయింది. మీరు బాగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు, పండితులు ఉండొచ్చు, వివేకవంతులు ఉండొచ్చు, విద్వాంసులు ఉండొచ్చు, హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఉండొచ్చు, టెక్నికల్ పీపుల్ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు 4 నిమిషాలకు మీకు కరెక్ట్గా ఏ తరంపు వస్తుందో చెప్పండి, ఎవరు చెప్పడు. అంటే స్వతంత్రం కాదు, జీవుడు స్వతంత్రుడు కాదు, అస్వతంత్రుడు. కానీ మీకు 4:15 నిమిషాలకు ఏ తరంపు వస్తున్నా మీరు చెప్పలేరు, కానీ ప్రైమ్ మినిస్టర్ మట్టికి మీకు 4:15 నిమిషాలకు ఏ తరంపు వస్తున్నా మీకు చెప్పగలరు. ఎందుకు చెప్పారు, లోపల వారు ఉన్నారు కాబట్టి మీకు ఏ తరంపు వస్తుందో, సరిగ్గా 15 నిమిషం వచ్చేప్పటికి ఏ తరంపు వస్తుందో మీకు చెప్పగలరు. ఒకసారి సీతారు రామస్వామి గారు సీపీ అని మీరు పేరు ఎప్పుడైనా వెళ్ళండి, చంద్రశేఖర్ అడ్వకేట్ జనరల్ చేశాడు, లాభా పెద్దవాడు. రమణ మహర్షి గారికి దండలు వేయకూడదు, ఆయన కాదు ఆయన పాదాలు ముట్టుకోకూడదు, ఆయన మెడలో దండలు వేయకూడదు. అంటే ఏమంటారంటే, ఈ దేహబుద్ధిని దండలు వేసుకోవడం వల్ల ఈ పాద పూజని ఇటీవల దేహబుద్ధి పెరిగే అవకాశం ఉంది అంతే కదా. దేహాన్ని అలంకరించడం, పాదాలకు పూజ చేయటం, దేహం మన మెడలో దండలు వేయటం, ఇవన్నీ ఆయనకి ఇష్టపడ్డం, అటువంటి ప్రోత్సహించేవాడు కాదు. అంటే టీపీ రామస్వామి ఏం చేశాడంటే దండపట్టి వెళ్ళి మెడలో పడేశాడు ఒక రోజు. అది పక్కన వాళ్ళు వద్దు వద్దామని వెళ్ళి దండపడేశాడు. దండపడేశాడు తీసుకున్నారు. ఒక పది నిమిషాలు అక్కడ భగవాన్ దగ్గర కూర్చున్నాడు. తర్వాత పది నిమిషాలు మాట్లాడిన తర్వాత భగవాన్ దగ్గర పరిచారికను కలిసి భగవాన్ ఏమంటారంటే నీకు 15 నిమిషాలు డైనింగ్ హాల్కి వస్తాడు, మీరందరూ నీకు అన్నం పెడదామని సాపాటు తయారు చేసి ఇచ్చారు, అన్నం వద్దంటాడు, పాలు కావాలంటాడు, పాలు రెడీ చేసి ఉంచమన్నాడు వాడు. లేదు అంటే భోజనం పైన అయింది, ఈవినింగ్ భోజనం పైన అయింది అంటే ఈయన అన్నం తింటాడు మీరు అనుకుంటున్నారు, కానీ అన్నం అడగడు, ఆ డైనింగ్ హాల్కి వచ్చి అన్నం అడగడు, పాలు అడుగుతాడు. అంటే ఇంకో అరగంటలో మీరు ఏ తరం వస్తున్నా వాడికి ఏం తినాలంటున్నది చెప్తున్నాడు వాడు. వాడు సర్వం సరే నిరుపల కాలేజీ ప్రిన్సిపల్ గారు చేశారని పేరు సుబ్రహ్మణ్య గారు. 1944-45 సుబ్రహ్మణ్య గారు, సుబ్రహ్మణ్య గారి భార్య భగవాన్ దగ్గర కలిసి వెళ్ళారు. సరసరానికి భగవాన్ దగ్గర వచ్చి ఇద్దరు కలిసి వెళ్ళారు వాళ్ళకి అలవాటు. అయితే సుబ్రహ్మణ్య గారు అన్నారు, మళ్ళీ ఇంకో సంవత్సరం మీ ఇద్దరం కలిసి మీ దర్శనం చేసుకుంటాం. మరి భగవాన్ గారు నువ్వు వస్తావులే అన్నారు. మీ భార్య చనిపోతున్నాను చెప్పలేదా, నువ్వు వస్తావులే అన్నారు. ఆ మాట ఇంటి కంటే నేను అర్థం అయ్యాడు. మీ భార్య రాదని చెప్పలేదు, నువ్వు వస్తావని చెప్పాడు. ఎలాగో ఇంటికి వచ్చిన తర్వాత 6 నెలలు ఒక సర్గస్థ రాలేదు. మీరు ఎలాగన్నారు, చివరికి ఎలా జరిగిందని భగవాన్ అడిగితే అది జ్ఞానమాన అది అద్భుతం. సుబ్రహ్మణ్య గారు భార్య పోతారని 6 నెలల కంటే మీకు తెలుస్తుందని స్వామిని మనం ఏం ఉపేద్దామని చూస్తాం అనుకోండి, అది జ్ఞానమా? భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం జ్ఞానమా? మీకు రాబోయే జన్మ ఏమొస్తుందో చెప్పడం జ్ఞానమా? అది జ్ఞానమా? అది జ్ఞానం కాదు అయ్యా. నువ్వు పూర్వజన్మలో నువ్వు ఎక్కడ జన్మించారో, నీ శవాన్ని ఎక్కడ దహనం చేశారో చెప్పడం అది జ్ఞానమా? నువ్వు ఏ సంవత్సరంలో చనిపోతావు భవిష్యత్తుడు అది చెప్పడం అది జ్ఞానమా? నీ లైఫ్ స్పాన్ అంటూ చెప్పడం అది జ్ఞానమా? నువ్వు 40 సంవత్సరాలు జీవిస్తావు, 60 సంవత్సరాలు జీవిస్తావు అది జ్ఞానమా? ఇటువంటి మనం గుడబక్కలు ఉన్నట్లేదు. ఇవన్నీ మనకు ఆశ్చర్యం, ఇవన్నీ మనకు ఆశ్చర్యం. నేను సపోజ్ 2005 సెప్టెంబర్ నెల 1 తేదీని మీ శరీరం పోతున్నాను ఎవరైనా చెప్తాను అనుకుని నిజంగా రోజు మీరు పోయారనుకోండి, మనకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇది ఎంత గొప్పది కూడా చెప్పేశాడు. కానీ భగవాన్ అటువంటి ఎంకరేజ్ చేసేవారు కాదు, ఎంకరేజ్ చేసేవారు కాదు సరిగ్గా. భవిష్యత్తులో విషయాలు తెలుసుకోవడం జ్ఞానము కాదే, అది జ్ఞానమా? మరి ఏది జ్ఞానమో ఇది జ్ఞానమా? ఏది జ్ఞానమా? ఇక్కడ కృష్ణుడు చెప్పినటువంటి ఈ 10వ అధ్యాయంలో అహమాత్మ గుణాకేశు సర్వభూతాశ్రయస్థిత మనిషి గారు అడిగారు ఇదే శ్లోకం ఎవరో చెప్పి, ఏమంటే భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాయని చెబుతున్నాడు కదా, ఉంటే నాకు కనపడాలి కదా, ఎందుకు కనిపించడం లేదు అని. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, నీ రాంగ్ హ్యాబిట్స్లోంచి, నీ బ్యాడ్ హ్యాబిట్స్లోంచి, నీ మనస్సు యొక్క వాండరింగ్లోంచి, నీ పర్సనల్ ఆ దేహ బుద్ధిలోంచి, ఆ ఇండివిజువల్ లాయలోంచి నువ్వు బయటకు రా. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నాడో లేదని, బయటకు వచ్చిన తర్వాత అక్కడ లేకపోతే లేడని చెప్పు. ముందు బయటకు వచ్చి ఆ దేహ బుద్ధిలోంచి బయటకు వచ్చి, ఆ బ్యాడ్ హ్యాబిట్స్లోంచి బయటకు వచ్చి, ఆ రాంగ్ థింకింగ్లోంచి బయటకు వచ్చి, నువ్వు ఆ నీ యొక్క టెండెన్సీస్ నుంచి నువ్వు బయటకు వచ్చి, అప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పటికీ నీ హృదయంలో ఉన్న పరమాత్మకి దర్శనం ఇవ్వకపోతే నాకు దర్శనం ఇవ్వటం లేదని అడగవయ్యా. ముందు రాంగ్ థింకింగ్ నుంచి బయటకు రా. బయటకు వచ్చిన తర్వాత నాకు నీకు నిజంగా హృదయంలో దేవుడు కనిపించడం లేదనుకో, నాకు దేవుడు కనిపించడం లేదని అప్పుడు చెప్పబోయా అన్నాడు. నువ్వు శవబుద్ధులని బయటకు రావు, నువ్వు శవబుద్ధి విడిచిపెట్టవు, నీకు శివుడు దర్శనం ఇవ్వాలి. ఏం న్యాయం ఏది రాజుకి కూడా అనుకూలంగా లేదు కదా. శవబుద్ధి ఎవడైతే విడిచిపెట్టడో వాడికి శవబుద్ధి కూడా కలగదు. నువ్వు శవం చుట్టూరు తిరుగుతుంటే ఎంతసేపు నీ అహంవృత్తిలోంచి, నీ అహంభావంలోంచి, నీ ఈగో సెల చుట్టూరు, నీ బాడీ చుట్టూరు నీరు తిరుగుతుంటే నీకు జ్ఞానం ఏంటి? ఏ వస్తువును తెలుసుకున్నాక ఆనందం మనకు స్వరూపంగా వ్యక్తమవుతుందో అది తెలుసుకుంటే నీకు పోకక్కర్లేదు, రాకక్కర్లేదు. అది తప్పించి ఏది తెలుసుకున్నా నీకు వెళ్ళటం తప్పదు, రావటం తప్పదు. అంటే నీకు వైకుంఠం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఆ వైకుంఠం ఎంత నిజం అంటే మన శరీరం ఎంత నిజమో, మనస్సు ఎంత నిజమో, ఇక కనిపించే లోకం ఎంత నిజమో, ఆ వైకుంఠం కూడా అంతే. ఇవన్నీ వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యం కాదు. అంటే రమణ మహర్షి గారు ఏమంటారంటే, ఏం హై అండ్ ఏం ఇది హైయెస్ట్? నువ్వు శివలు కూడా ఉంటే రాలిపోద్ది, కడుపు నొప్పి దగ్గర మోకాలు నొప్పి దగ్గర ఆగిపోతూ ఉంటే ఉండనే ప్రతికాని మోకాలు నొప్పుడు మనకు నేను అనుకోండి. ఏమైనా 1000 సంవత్సరాలు బతుకుతూ ఉండే తలకాయ పోవట్లేదు అనుకోండి, అనవ ఏమైనా 2000 సంవత్సరాలు బతుకుతూ ఉండే ఆ దేహం ఎంతకాలం ఉండాలో, ఈ భూమి మీద 5 లెవెల్లో ఎంతకాలం ఈ శవం తిరిగాడాలో అంతకాలం తిరుగుతుంది, తేడా పడిపోతుంది. ద్వితీయం అద్వితీయం, ఆ ద్వితీయ అధ్యాయం అద్వితీయం. ఏంటంటే మిగతా అధ్యాయంలోనికి సారం అంతా కూడా 2 అధ్యాయంలో కృష్ణుడు చెప్పేశాడు. రమణ మహర్షి గారు ఆయన చెప్పవలసిన మాటలని నేనెవడని చెప్పేసిన తర్వాత ఆయన జీవితం పొడుగున మిగతా అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎలా వచ్చాడు. అలాగే భగవద్గీతలో కూడా 2 అధ్యాయంలో ఆయన చెప్పవలసిన మాటలని చెప్పేశాడు, సారం అంతా చెప్పేశాడు. కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు చివరి 18 అధ్యాయం వరకు. చెప్పవలసిన అంటే 2 అధ్యాయాలు చెప్పేశాడు. అంటే మీరు ఆ ద్వితీయ అధ్యాయం 2 అధ్యాయం చదివి అర్థం చేసుకుంటే స్థితపరిచిన లక్షణాలు తెలంగాణ ప్రముఖ కర్మణీయవాధికారస్తే మహాపరేషి కళాచారం ఒక శ్లోకం ఉంది 2 అధ్యాయాలు. అది చూసి రెచ్చిపోయాడు. 5 పేజీలు వ్యాఖ్యానం రాసి పడేశాడు తెలంగాణ. రెచ్చిపోయాడు ఆ స్వామి. మన బ్రెయిన్ కన్ఫ్యూజన్ వస్తుంది. మనకి బ్రెయిన్ కన్ఫ్యూజన్ లేకుండా మనకి ఏది అవసరము, మానవుడికి ఏది అవసరము, జీవకోటికి ఏది అవసరము, ఆ ఎస్సెన్స్ అంతా తీసుకొచ్చి భగవద్గీతలో తీసుకొచ్చాడు. మనకి ఈ యజ్ఞము యాగమని ఈ మాటలకి వేదాలలో అనేక అర్థాలు ఉన్నాయి. వేదాలలో ఆ శబ్దానికి అర్థం అనేక రకాలుగా చెప్పారు. ఏమి లేదు, స్వార్థం లేకుండా నువ్వు ఏ పని చేసినా అది యజ్ఞమే. సన్యాసం ఉంటే కాషాయ గుడ్డలు వేసుకోక్కర్లేదు, తెల్లగుడ్డలు అనేవి సరిపోతాయి. నువ్వు కర్మఫలాన్ని, కర్మఫలం రావచ్చు రాకపోవచ్చు, కర్మఫలాన్ని ఎవడైతే ఆశించడం, కర్మఫలాన్ని ఎవడైతే అపేక్షించడం, వారు నిజమైన సన్యాసి. భగవద్గీతకు వచ్చేప్పటికీ భగవంతుడు అర్థాలు మార్చేశాడు. మనకు ఉపయోగ మన డే టు డే లైఫ్ లో ఉపయోగపడేలాగా అర్థాలను తీసుకొచ్చాడు. మీరు విచారణ చేసి ఏ స్థితిని పొందుతున్నారు, కర్మఫలత్యాగం కూడా అదే స్థితిని పొందుతారు. విచారణ చేయటం వల్ల వచ్చే స్థితి వేరు, కర్మఫల త్యాగం వల్ల వచ్చే స్థితి వేరని ఎవరైనా చెబితే చంటి పిల్లల మాటలు పిల్లలకాయల మాటలు పిల్లలకాయల మాటలు ఎవరో పట్టించుకోరు. వాళ్ళు చెప్తే ఈ మాటలు అలా అనుకుని మీరు పట్టించకూడదు. ఈ బుధాన్ని వేసుకుని అక్కడికి తిరక్కనని పరమాత్మ చెబుతున్నారు. అంటే మీరు విచారణ చేయటం ద్వారా, ఎంక్వైరీ చేయటం ద్వారా ఏ అంతస్తుని పొందుతారు, ఏ స్థితిని పొందుతారు. కర్మఫల త్యాగి కూడా అదే స్థితిని పొందుతాడు. వాడొక స్థితిని పొందుతాడు. వీడి డెస్టినేషన్ లేరు, వాడు డెస్టినేషన్ లేరు, వాడు పొందే పరిస్థితి లేరు, వీడు పొందే స్థితి లేరని ఎవరైనా మాటలు చెబితే పిల్లకాయల మాటలు అనుకోండి. పిల్లలు చెప్పే మాటలు ఎవరు పెద్దవాళ్ళు పట్టించుకోరు, తలకాయ మాట ఎవరు పట్టించుకోడు. ఏదో పిల్లలు చెప్పుకుంటారని ఊరుకుంటే అలా పిల్లకాయల మాటల కింద వదిలిచి విరి వదిలేయండి అన్నాడు స్వామి. చిరగ్గారు చెప్పింది ఏమిటి, కరణీయవాడు శ్రీమాధరేషుడుగాచరణి. ఇదేమి చిరగ్గారికి ఇష్టం, మన ఉదయవాడు ఉన్నాడు, రామానుగారు ఉన్నాడు, వారికి ఒక శ్లోకం ఇష్టం. అది జన్మశ్లోకం. వారు పొంగిపోతారు, రామానుజుడు పొంగిపోయి 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 గంటలు కనపడి చెప్తారు. ఇది ఆ శ్లోకాన్ని అర్థం. సర్వధర్మాన్ పరిచర్య మాం ఏకం శరణం ఉడయ, సర్వధర్మాన్ పరిచర్య. ఇది ఒక్కటి చాలంటాడు రామానుజుడు ఉడయవాడు. అంటే సర్వధర్మాన్ పరిచర్య మాం ఏకం శరణం ఉడయ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మహాశుచ. ఇంకెందుకు వచ్చే 18 అధ్యాయులు ఏంటి, 18 అధ్యాయుల సారం ఇదే. మీరు ఎక్కడైనా ప్రయాణం వెళ్తున్నారు అనుకోండి, మీ అమ్మగారి స్టేషన్ దగ్గరికి వచ్చారనుకోండి, మాట్లాడుతూ ఉంటారు, అలా వెళ్ళి జాగ్రత్త వెళ్ళారంటే చివరి మాట ఆ నెలలో గురిసి జాగ్రత్తాను అంటారు. ఆ రైలు కదిలే టైంలో మటుకు మిగతా కూడా వేస్తాం, ఆ నెలలో గురిసి జాగ్రత్త అమ్మాయి అంటారు. అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్. కృష్ణుడు గీత ముగిస్తూ 18 అధ్యాయులు చెప్పి గీత ముగిస్తూ అర్జునుడికి తన సారం అంతా ఆఖరి మాట చివరి మాట ఫైనల్ వర్డ్ లాస్ట్ వర్డ్ అల్టిమేట్ వర్డ్ చెప్పాడు. ఆ గీత ముగించే ఘట్టం వస్తాడు, గీత ముగించే ఘట్టం వస్తాడు. అది లాస్ట్ వర్డ్, అది చివరి మాట, అది ఫైనల్ వర్డ్. ఆ ఏమని చెప్పాడు అంటే కృష్ణుడు ఏమని చెప్పాడు లాస్ట్ వర్డ్ దానికి ఇంకా తెలియదు లేదు. దానికి అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పేది ఇక్కడ మాస్టర్ కోర్టు చుట్టూరు జరిగినా నీకు ఇంకేం ప్రయోజనం లేదు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాబట్టి లాస్ట్ వర్డ్. అలాగే ప్రశ్న చెప్పాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ, సర్వధర్మాన్ పరిచర్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా సుజగ రామానుజుడు భయాలు పొంగిపోతారు. స్వామి వారు మాట ఇలా ఇలా చెప్తారు, ఇలా ధైర్యం చెప్తారు, మాకు ఇంకేం కావాలి ఈ శ్లోకం ఒకటే చాలని ఉడయవాళ్ళు చెప్తారు. వాళ్ళు ఓం నమో నారాయణ అష్టాక్షరమే మంత్రరాజం అంటారు. అది మంత్రాలకు రాదు, ఈ శ్లోకాలకు రాదు. ఓం నమో నారాయణ అనేది మంత్రాలకు రాదు, వైష్ణవ సాంప్రదాయం శ్లోకాలకు రాదు. ఈ 1700 శ్లోకాలకి రాదని మాటది. ఇది శవధర్మాన్ పరిచర్య. ఇక్కడ కృష్ణుడు ఏం చెబుతున్నాడంటే అధర్మాన్ని విడిచిపెట్టమంటాడు, ధర్మాన్ని కూడా విడిచిపెట్టేయమంటున్నాడు. అంటే తల్లిదండ్రులు చూడటం మీకు ధర్మం అనుకోండి, అది ధర్మమే. కానీ భగవంతుడు నా కోసం నన్ను తెలుసుకోవడం కోసం మీరు తల్లిదండ్రులు మీరు విడిచిపెట్టేసినా మీకు దోషం రా, ఇది కాదు. ఓ ఆ ప్రహ్లాదు ఉన్నాడు, ప్రహ్లాదు తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడా, తండ్రి చెప్పిన మాట వినలేదు. కానీ అతని తండ్రి మీద గౌరవం లేదు, అతనికి కావాల్సింది పరమాత్మ, అతనికి కావాల్సింది పరమాత్మ. అంచేత తల్లిదండ్రులు మనందరితో గౌరవించాలి జరిగితే. కానీ భగవంతుడి కోసం తల్లిదండ్రులను విడిచి విడిచిపెట్టేసిన జోలు కూడా దోషం రాదు అయ్యా. అవసరానికి భగవంతు కోసం అన్ని విడిచిపెట్టు, నీ కుటుంబం సుఖం కోసం నీ సుఖాన్ని విడిచిపెట్టు, నీ గృహం యొక్క సుఖం కోసం నీ కుటుంబం యొక్క సుఖాన్ని విడిచిపెట్టు, నీ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం అవసరమైతే నీ జిల్లాన్ని విడిచిపెట్టు, దేశం కోసం అవసరమైతే రాష్ట్రాన్ని విడిచిపెట్టు, ప్రపంచం కోసం అవసరమైతే నీ దేశాన్ని విడిచిపెట్టు, ఆత్మ కోసం అవసరమైతే ప్రపంచాన్ని విడిచిపెట్టు. ఇది ప్రాణం. కొంతమంది ఇంట్లో వాళ్ళు ఏం తింటున్నారు కూడా వాళ్ళకి అక్క ఏంటండి? ఆ వండింగ్ అంటే ఆయన చేస్తాడు. ఇఫ్ యూ వాంట్ టు నో దాట్, ఇఫ్ యూ వాంట్ టు నో ద ట్రూత్, కీప్ దిస్ టు దర్శన స్ట్రెంట్ అకార్డింగ్ టు స్వామి శివానంద. ఇఫ్ యూ వాంట్ టు నో ద ట్రూత్, కీప్ దిస్ వరల్డ్ మెడిసిన్ స్ట్రెంట్. దేర్ ఇన్సైడ్ దేర్ ఇంజరీ, దేర్ ఇన్సైడ్ దేర్ ఇంజరీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. మనం ఎవరైనా చిన్న మాట అంటే చల్లలేదు, నాకు జ్ఞానమా? నువ్వు క్షేమం కూడా వాళ్ళు ఏదైనా మాట్లాడిన మనం పడలేము, నీకు జ్ఞానమా? నువ్వు ప్రయత్నించి కిందకి కింద నుంచి భగవంతుడి చదివినా నీకు జ్ఞానం కలుగుతుందా? నీకు అధికారం ఏదైనా కలగటానికి, నీకు అధికారం ఉందా కలగటానికి, జ్ఞానం కలగటానికి? భగవద్గీత చదివితే దాని హృదయం నీకు ఇస్తుందా? నీకు అధికారం లేనప్పుడు భగవద్గీత మీరు చదవచ్చు, కానీ నాకు అధికారం లేనప్పుడు దాని హృదయం మనకి శవధర్మాన్ని భరించం చేయరు. నాన్ను ఏకం శరణం లేదు, నన్ను ఒక్కరు మాత్రమే, నన్ను ఒక్కరు మాత్రమే శరణం అంటే ఆత్మను మాత్రమే, అంటే నిరంతరం ఆత్మ చింతన కలిగింది. మరి ఇక్కడ భగవానుడికి వస్తున్నాం. ద్వైతం అద్వైతానికి దారి తీస్తుంది. ద్వైతం కూడా ఒక స్టేజ్లో అవసరమే, అద్వైతానికి దారి చూపిస్తుంది. నాన్ను ఏకం శరణం రజ, నన్ను ఒక్కరినే నువ్వు శరణాగతి పొంది, నాకు ఒక్కరికే నువ్వు శరణం దక్క, అంటే ఆత్మకే నువ్వు శరణం దక్క, అదే నువ్వు శరణ. నువ్వు శరణాగతి ఏవేసి నువ్వు దశ చేయవలసింది అక్కడ. ఆయన నిరంతరం స్మరించుకోవటం, ఆయన ఇష్టమైన పని చేయటం, మన ఇష్టం మీరు మన ఇష్టాన్ని పక్కపెట్టి ఆయన ఇష్టాన్ని మన ఇష్టం చేసుకోవాలి. ఇదే ఇదే యోగం. యోగం అంటే మీరు కడుగు ఏం చేయదు, ముక్కులు ముక్కులు కాదు కూడా ఎక్కువైపోతుంది మనకి. యోగం పేరు చెప్పి ప్రాణాయామం పేరు చెప్పి యోగం అంటే ఏదో నీకేదో ఇష్టం ఉంటే మనకి ఏదో ఇష్టం ఉంటాయి, భగవంతుడికి ఏదో ఇష్టం ఉంటుంది. అంటే మన ఇష్టాన్ని పక్క చేసేయటం, భగవంతుడికి ఏదో ఇష్టం ఆయన ఇష్టాన్ని మన ఇష్టం చేసుకోవటం, అప్పుడు నువ్వు ఎదుగు అవుతావు. ఈ పుట్టినసుకొని మీరు అర్థం చేసుకోవాలి. సర్వధర్మాన్ని పరిచయ నాన్ ఏకం శరణం రజ అహం స్వా సర్వపాపేభ్యో మోక్ష నిశ్చయాన్ని మా సూచన. నువ్వు నన్నే నిరంతరం స్మరిస్తున్నావు అనుకో, చైతన్యాన్ని ఆత్మని ఏ వస్తువుకైతే చావులేదో, ఏ వస్తువుకైతే పుట్టుకలేదో, ఏ వస్తువు అయితే సనాతనమైనదో, ఏ వస్తువు అయితే రాముడికి కృష్ణుడికి వెంకటేశ్వర స్వామికి శివుడికి వీళ్ళందరికీ ఏ వస్తువు అయితే దేవుడో అని స్మరిస్తుంది. మీరందరూ ఏమనుకున్నారు వెంకటేశ్వర స్వామి దేవుడు అనుకున్నారు, వెంకటేశ్వర స్వామి కూడా ఒక దేవుడు ఉన్నాడు మీరు మరిచిపోకుండా, అదే ఆత్మ అదే చైతన్యం. మీరందరూ రాముడు దేవుడు అనుకుంటున్నారు, అయితే రాముడు కూడా ఇంకో దేవుడు ఉన్నారు, అదే చైతన్యం. మనందరం కృష్ణుడు దేవుడు అనుకుంటున్నాం, కృష్ణుడు కూడా దేవుడు ఉన్నాడు, అదే చైతన్యం. అంచేత అందరి దేవుడికి కూడా ఇంకో దేవుడు ఉన్నాడు, అది ఎవడు? దేవుడికి దేవుడు, గాడ్ ఆఫ్ గాడ్స్, టీచర్ ఆఫ్ టీచర్స్, కింగ్ ఆఫ్ కింగ్స్. అడిగయ్యా రామానుజుడు నచ్చిపోతున్నాడు ఇక్కడ. కింగ్ ఆఫ్ కింగ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్ అయ్యా వాడు, డాక్టర్ ఆఫ్ డాక్టర్స్, డాక్టర్ ఆఫ్ డాక్టర్స్. అసలు వైద్య డాక్టర్లు అందరికీ డాక్టర్ వాడు, దేవుడు అందరికీ దేవుడు. ఎవడు ఆ ట్రూత్ని చూశారు, పరమాత్మ పరమాత్మను చూశారు, హృదయంలో ఉంటుంది ఆ వస్తువు, ఆ సత్య వస్తువును చూశారు, ఆ ట్రూత్ను చూశారు. ఆ ట్రూత్ 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 లేటెస్ట్ సాహిత్యం కూడా చదువు సంతోషం ఇచ్చేస్తుంది మనకి. సాహిత్యం ఎందుకు సంతోషం ఇస్తుందంటే ఆత్మానందం చెప్తా. నువ్వు సాహిత్యం వల్లే మనకి ఇంత సంతోషం ఇస్తాం, చట్టపడైపోతున్నాం. ఏడుగురు గురుసులో గురుసులో తోడతా అనుకోండి, గురుసు ఏమైపోతుంది? ఒక ఏడుగురి గురుసులో తోడతాం అనుకోండి, గురుసు ఏమైపోతుంది? పడిపోతుంది, తట్టుకోలేదు. సాహిత్యం అనేది తట్టుకోలేకపోతుంది, ఈ సాహిత్యానికి పడిపోయేలా ఉన్నాం మనం. అంటే సాహిత్యం గురించి ఆనందే తట్టుకోలేకపోతున్నాం, ఆత్మానందం వస్తే ఇంకా అంటే జనవరి మనం చెప్పుకుంటామంటే గాలి చూస్తూ గాలి చూస్తుంటాం. దాని మీద అమలు కాదు, ప్రసరిక్షణ సరిగ్గా గాలి చూస్తే కాదు, ప్రొసీజ్ గాడ్ ప్రొసీజ్ గాడ్ అనేది అది ప్రవసనగా ఉంటుంది. నిరంతరం నా చేత దేవునికి దేవుడు అనేటువంటి పరమాత్మని ఆత్మని ఆత్మలో మనసును పెట్టి ఆత్మ నిరంతరం చింతిస్తూ మళ్ళీ ఆత్మను చింతిస్తూ మధ్య మధ్యలో వచ్చేసి రామకృష్ణ పరమహంస గారు అనే భక్తులు ఏడు వస్తున్నాడు. మనకి భక్తి ఉంది, మనందరూ ఏడల భక్తి అన్నాడు రామకృష్ణుడు. ఏడల భక్తి అంటే ఏంటి, మన ఇంట్లో ఏడలు ఏం చేస్తాయంటే నేను అప్పుడు మనకి ఏదైనా మనం ఏ మైసూరు పాకం చేసి అక్కడ పెట్టుకున్నాం అనుకున్న ప్లేట్లో వచ్చి వాడతాయండి. మళ్ళీ మన ఇంట్లో చంటితో ఎవరైనా మరణ శబ్దం చేశారనుకోండి, అమ్మల అక్కడికి అక్కడ వాడతాయండి. కానీ చేయడం మన మనసు దేవుడు ఏదో వాడుతున్నాడే, మళ్ళీ అక్కడ ఏదో వాడుతుంది, మళ్ళీ విషయాన్ని ఏడు వాడిపోతుందే. మనకి మీకు అందరికీ భక్తి లేదని అనుకోలేదు, మనందరూ ఏడల భక్తి అని పేరు చెప్పారండి. అంటే రౌడాది నిమిషాలు చింతిస్తాం ఆత్మని, మళ్ళీ విషయాలు మీకు తెలిపోతుంది, విషయ ప్రపంచంలో వివరిస్తూ ఉంటాం. విషయం 24 గంటల్లో ఒక అరగంటే అక్కడ చింతిస్తాం పరమాత్మని, మిగతా 23 గంటలు విషయ ప్రపంచంలో వివరిస్తాం. పైగా ఈ హైదరాబాద్లో ఉండగా జాగ్రత్త అవస్థలో ఉండగా విషయ ప్రపంచంలో పోయి విహరించిన పర్లేదు, రాత్రులు ఆ స్వప్నాల్లో కూడా విషయ ప్రపంచమే. అక్క అక్కడ కూడా మాకు రామేశ్వరం వెళ్ళిపోయినట్టు విమానాలు మీరు చేయిపోయినట్టు మిమ్మల్ని ఇంగ్లాండ్ నుంచి విమానం మీద వచ్చాక మళ్ళీ విమానం మీద వెళ్ళిపోతున్నట్టు ఇంకా దిగాలని ఉంటారు అసలు మాకు
మాకు హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ దిగాలి లేదు ఇంక విమానం అలా తిరగటమే
అంటే విశ్వవిద్యంతో మళ్ళీ యాక్షన్ ఇప్పుడు జాగ్రత్త వ్యవస్థలో కొన్ని విషయాలను చింతిస్తూ ఉంటాం స్వప్నంలో కూడా విషయాలను చింతించు ఇది ఆశ్చర్యం స్వప్నం మాకు కళ్ళు వస్తాయి కదా అందులోనే మాకు దేవుడు గొడవ ఉంటుంది దేవుడు గొడవ ఉంటుంది ఏదో మీట తిన్నట్టు అది తిన్నట్టు ఇది తిన్నట్టు అది విమానం మీద ఎక్కడో ప్రయాణం చేసినట్టు ఏదో చింతన వస్తూ ఉంటుంది చంద్రమయ్య అన్నారు ఒకసారి అన్నదమ్మ దగ్గర కొంచెం నా భార్య చనిపోయిన తర్వాత జాగ్రత్త వ్యవస్థలో జ్ఞాపకం వస్తుందండి ఇప్పుడు జాగ్రత్త వ్యవస్థలో జ్ఞాపకం వచ్చి మర్చిపోయినా పర్లేదు స్వప్నంలో కూడా వస్తుంది దానికి అంటే అటాచ్మెంట్ అంత బలంగా ఉంటుంది అంటే అటాచ్మెంట్ చేసింది ఆ అటాచ్ ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే ఆ అటాచ్మెంట్స్ అంటే పోవాలంటే మీకు అటాచ్మెంట్ పోవాలంటే నన్ను చింతిస్తా అంటే నువ్వు అటాచ్మెంట్ నుంచి బయటకు రావాలి కానీ అటాచ్మెంట్ని చింతిస్తూ అటాచ్మెంట్ నుంచి నువ్వు బయటకు రాలేవు అటాచ్మెంట్ ఈజ్ సిన్ అటాచ్మెంట్ ఈజ్ బాండేజ్ అంటే నువ్వు అటాచ్మెంట్ నుంచి చింతిస్తూ అటాచ్మెంట్ నుంచి నువ్వు బయటకు రాలేవు నన్ను చింతిస్తా అంటే నువ్వు అటాచ్మెంట్ నుంచి బయటకు వస్తావు అప్పుడు నీకు ఫ్రీడమ్ వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది అప్పుడు ఈ స్వామి పుట్టుకునేటువంటి స్థితికి నువ్వు ఆ స్థాయికి చైతన్య స్థాయికి ఎందుకు వెళ్ళిపోతావు సర్వధర్మాన్ని పరిచయ్య మా ఏకం శరణం గజ అప్పుడు నేను ఏం చేస్తానంటే నేను నిన్ను ఎంత స్పష్టంగా పడుతున్నాను చూడు నేను నిన్ను ఏం చేస్తానంటే మీరు దోషాలు ఏమంటే మీరు దర్శనతలు ఏమంటే మీరు చెడ్డ అలవాట్లు ఏమంటే చెప్పాడండి పరమాత్మ ఇంకేం కావాలో చెప్పండి ఆవు ఏడుంది అయితే దూరం నాపుతుందో తన తల్లి ఏడుంది అయితే ఆవు కడుపు నుంచి దూరం బయటకు రాగానే ఆ దూడ యొక్క మాయ నీ తల్లి ఎలా నాపుతుందో నీ పాపాలు నేను నాపుతాను రా అంటున్నాడు కృష్ణుడు ఇంకేం కావాలి ఆవు కడుపు నుంచి దూడ రాగానే మన దూడను స్నానం చేయించకముందే దాని మీద మన మాయని ఆవు నాపుతున్నాను అలా నీకు నీ దోషాన్ని నేను నాపుతాను ఎంచేత నాపుతాను నిరంతరం మీరు నా కోసం మీరు జీవిస్తున్నారు చేస్తానంటే ఆ మాయని నాకేసి దూరం పిల్లగా చేసేస్తాను అలాగే మీకు పునర్జన్మ చేతులు ఎన్నున్నా రాబోయే జన్మల కారణాలు ఎన్నున్నాయా ఎన్ని బలచరిత్రలు ఉన్నప్పటికీ ఎన్ని పాపాలు ఉన్నప్పటికీ ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ ఎన్ని మిస్టేక్స్ మీరు ఉన్నప్పటికీ ఎన్నున్న ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎలాగే ఉన్నప్పటికీ అంటే గుమ్మడికాయ ఎంత పెద్దదైనా కత్తిపేట లోపు గడ్డి మీద ఎంత పెద్దదైనా ఒక అడ్డుపూట ఇస్తే గడ్డి మీద అంత అలా నా అనుకూలమైనటువంటి ఆ చిన్న స్పర్శ నీకు తగిలితే నీకు రాసులు లాంటి కొండలు లాంటి పాపాలు ఉన్నా అన్నీ కరిగిపోతాయి వాళ్ళు సర్వధర్మాన్ని పరిచర్య మాం ఏకం శరణం ప్రజ అహం తో ఆ సర్వ పాపేషు నీలోన పాపాల నుంచి నేను విడుదల చేస్తాను విడుదల చేసి ఊరుకో మోక్షం కూడా ఇచ్చేస్తాను నీలోన పాపాలను చూసి నీకు జ్వరం తగ్గించడమే కాదు ఆకలి కూడా కలగజేస్తాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి మన దోషాల్లోంచి విడుదల చేసి విడిచిపెట్టాను మళ్ళీ మన ప్రకృతిలో విడిచిపెట్టాను దోషాల్లోంచి విడుదల చేసి నీకు శాశ్వతమైన శాంతి స్థానం నీ మోక్షస్థానం నీ నిర్వాణ స్థానాన్ని నీకు ప్రసాదిస్తాను నేను నీకు ప్రసాదిస్తాను అంత డైరెక్ట్గా చెప్పాను నేను నిన్ను అర్జున అన్ని దోషాల్లోంచి నిన్ను విడుదల చేసి అన్ని లోపాల్లోంచి నీ విడుదల చేయగలిగి కాదు నీకు మోక్షాన్ని కూడా నీకు నా చేతితో నీకు ప్రసాదిస్తాను నువ్వు పోరా ఎవరికి ఏం అక్కర్లేదు నువ్వు వైకుంఠానికి పో అంటే వాడు పోవలసిందే అది పరమాత్మ ఆజ్ఞ నా స్థానం ఎక్కడ ఉందో అక్కడికి పో అంటే జీవుడు పోవలసిందే పాపాలు ఉన్నప్పటికీ సర్వ పాపేభ్యం అన్ని పాపాల నుంచి విడుదల చేసి మోక్ష ఇష్యామి మీరు మోక్షాన్ని ఇస్తానని చెప్పి ఊరుకోలేదు అర్జున అని చెప్పి ఊరుకోలేదు ఓరే ఓ పరమ అర్జున ఓ అర్జున ఇదంతా నేను చెప్తాను కదా నీకేమైనా దోషాలంటే తీసేస్తానని చెబుతున్నాను కదా నేను మోక్షాన్ని ఇస్తాను శాంతిని ఇస్తాను నిర్మాణ స్థితిని ప్రసాదిస్తానని చెబుతున్నాను కదా మా సూచ ఇంకా దుఃఖం ఎందుకు నీకు అర్జున ఎందుకు కళ్ళంతా నుండి పెట్టుకుంటావు ఎందుకు నీకు ఆ వేదన ఎందుకు నీకు ఆ రోదన ఎందుకు తడిపెట్టకుండా నీకు ఎందుకు నీ మనస్సును అలా పెంచుకుంటావు ఎందుకు అలా బాధపడతావు నా సూచి నువ్వు దుఃఖపడద్దు అలా దుఃఖపడద్దు శోకేం చెబుతున్నావు నేను చెప్తున్నా కదా నేను ఉద్ధరిస్తానని అయ్యో మాలో ఎన్ని దోషాలంటే నువ్వు అనుకోవద్దు తీసేసే బాధ్యత నాది కదా నీకు రుణం ఉన్నా ఆ రుణం తీసేయగల సమర్థం ఉన్నప్పుడు ఎంత రుణం ఉంటే
సునామీ చేస్తే సముద్రం ఎవడో ఉన్నాడని కొనేది అంత ఉన్నాను అని చూసేస్తాను కదా అని చెప్పి ఉడతలేదు. నన్ను ఎందుకు దుఃఖపడకు, పరమాత్మ యొక్క అనుగ్రహం దాచు, దండ పెట్టుకోవద్దు, నువ్వు దుఃఖపడకు.
చిరగ్గారిని ఎత్తుకున్నాం, రామోజీ గారి దగ్గర ఆగుతున్నాం. ఇది నాన్ స్టాప్ ట్రైన్ లాగా ఉందండి. ఇక మధ్యలో ప్యాసింజర్స్ ఏమైనా వేసుకోవట్లేదండి. మరి ఆ డెస్టినేషన్ ఎల్లు అని దృష్టిలో పెట్టుకుని ఉంటున్నాను. మధ్య స్టేషన్లో దిగేవాళ్ళు ఈ ట్రైన్ ఎవరు ఎక్కొద్దు. ఇక పరమాత్మ ఏమంటున్నాడంటే, చిరగ్గారు కదా శ్లోకం ఇచ్చుకుంటే నాలుగు కోళ్ళు మంచానికి ఎన్ని కోళ్ళు, నాలుగు కోళ్ళు. ఆ నాలుగు కోళ్ళ శ్లోకం ఒకటి ఉంది, అది చిరగ్గారు పొంగిపోయి ఆరు పేజీలు అవుతాడు రాసి పడేశాడు. అంటే వాళ్ళు రాయాలని రాయాలి, ఆ ఫ్లో వచ్చేస్తుంది వాళ్ళకి. నువ్వు పని చేయడానికే పనికి వస్తాం, ఫలితం మీకు రావచ్చు మీకు రాకపోవచ్చు. ఇంకేలేదు, నీ చేతులు అడిగేది, నీ చేతిలో ఉన్న పని నువ్వు చేయదు, నా చేతిలో ఉన్న పని నేను చేస్తాను. అయితే నా చేతిలో ఉన్న పని నువ్వు జ్ఞాపకం చేయొద్దు, జ్ఞాపకం చేయవలసిన పని. నాలుగు కోళ్ళు మనుషులు, నాలుగు కోళ్ళు మనుషులు అంటే ఈ శ్లోకం అర్థమైతే ఈ భగవద్గీత అనే భవనం ఈ నాలుగు స్థానం, ఈ నాలుగు సూత్రాల మీద ఆధారపడి. నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి, నా చేతిలో ఉన్న పని నేను చేస్తాను. నా చేతిలో ఉన్న పని నువ్వు జ్ఞాపకం చేయవలసినట్టు నీ పనులు నువ్వు అప్లికేషన్ పెట్టక్కర్లేదు. నువ్వేం చేస్తావంటే నా చేతిలో ఉన్న పని జ్ఞాపకం చేస్తావు కానీ నీ చేతిలో ఉన్న పని నువ్వు చేయటం లేదు. అది జీవుడు చేస్తున్నా పొరపాటు. అంటే నీ చేతిలో ఉన్న పని చెయ్యి, నా నా చేతిలో ఉన్న పని నేను చేస్తాను భయ్యా.
అందరికీ మోక్షం కావాలంటే మోక్షం కావాలా? అందరికీ మోక్షం కావాలంటే అందరూ మోక్షాన్ని కోరుకుంటున్నాడు, పునర్జన్మే కోరుకుంటున్నాడు. పునర్జన్మ కోరుకుంటే మిఠాయి తినచ్చు. శరీరం ఉంటే మనం మిఠాయి తినొచ్చు, కానీ శరీరం లేకుండా మిఠాయి ఎవరు చూస్తాడు, టీవీ ఎవరు చూస్తాడు, సినిమా ఎవరు చూస్తాడు, పార్కి ఎవడు వెళ్తాడు, షికార్కి ఎవడు వెళ్తాడండి? సరదా సరదా శరీరం ఇస్తే సరదాగా ఉంటుంది. అంటే పునర్జన్మ వస్తే మనకి శవం వస్తుంది, ఆ శవంతో సరదాగా సినిమాలు చదవచ్చు. అంటే అసలు మోక్షం అంటే ఏంటో, మోక్షం యొక్క విలువ తెలియకపోవటంలో, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియకపోవటంలో మనం పునర్జన్మ కోరుకుంటున్నాం. అర్జునుడు చెప్తున్నాడు, అర్జున నువ్వు కర్మఫలాన్ని ఆశించకు, కర్మఫలాన్ని కారకుడు కాదు. ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు అనుకున్న మనం అందరూ నలుగురు కూర్చుని కూర్చుని చెబుతున్నాం అనుకోండి, ఎవరు మన కాలం తగ్గించారండి, ఎవరు బాగా ఎవరు తగ్గించారు అనుకున్నా నేనే తగ్గించాను. ఇప్పుడు మన నలుగురు ఎలా కూర్చుని చెప్పుకుంటున్నాం అనుకోండి, ఆ కాలం డిగ్గింది చాలా బాగుంటుంది. ఎవరు అనుకుంటారు కాలం చదివించడం, ఆ చీఫ్ మినిస్టర్ ఎవరి నుంచి నేనే చెప్తాను, నేను చెప్తా కాలం డిగ్గింది చదివించాలి, మీరు చూసారా ఎవరు తప్పింది. అటువంటి వాడికి పునర్జన్మ తప్పదు. భగవంతుడు చెప్తున్నాడు ఇలాగా, అది చేశాను ఇది చేశాను అది చేశాను, అయాం దట్టు అయాం దిస్సు, అయాం దట్టు అయాం దిస్సు, అయాం దట్టు అయాం దిస్సు, ఇలా అది చేయించాను ఇది చేయించాను అది చేయించాను ఇలా అనుకుంటేనే వాడికి పునర్జన్మ వచ్చి తీరుతుంది. ఎందుకంటే నువ్వు కర్మఫలాన్ని ఆశించకు, కర్మఫలాన్ని ఆశించావో నీకు పునర్జన్మ వస్తుంది. కర్మఫలాన్ని ఆశిస్తే పునర్జన్మకు కారణాలు వస్తాయండి. ఎంత అద్భుతంగా చెబుతున్నాడు చూడండి భగవంతుడు, ఎంత లోతులకు వెళ్ళిపోతున్నాడు. తెలగ్గా ఇలా రాసి 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 కొన్ని వేలు పేజీలు రాసి అన్నాడండి. భగవద్గీత అంటే చిన్న పుస్తకమే కదా అనుకుంటున్నావు, రూపాయి పెడితే గీత వచ్చేస్తున్నాను అనుకుంటున్నావు. తెలగ్గా అన్నాడు కొన్ని వేలు పేజీలు పెన్షన్తో పెన్నతోటే కాదు, కొన్ని పెన్షన్తో రాసి అన్నాడండి. ఆంజనేయస్వామి సముద్రాన్ని ఉరికాడు కానీ సముద్రం యొక్క లోతు తెలియదు. అలాగే మొదటి అధ్యాయంలోంచి ఎదిరాను, చివరి అధ్యాయంలో ఉరికాను కానీ గీత లోతు నాకు తెలియదు అన్నాడు. సముద్రాన్ని కళ్ళతో చూస్తే మనకు లోతు తెలియదు, అంటే సముద్రంలో దిగితే లోతు తెలుస్తుంది. ఇంకా శ్వాసాల సౌదు గడిపోతున్నాను అందరూ రోజు మనకేం తెలుస్తుందండి. దిగటం కూడా మనకి ఇష్టం ఉండదు అండి, దిగితే జ్ఞానం వస్తుంది, చదువుకుని వెళ్ళిపోతే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యంతో వైకుంఠంలోకి వెళ్ళి నారాయణ కాళ్ళు పెసకొచ్చు, అక్కడ పెసరిక్కడ పెడితే తినవచ్చు. ఇప్పుడు మనకి పారాయణం చేసినంత ఇంట్రెస్ట్, అర్థం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఏం చేయాలి, అర్థం చేసుకోవాలంటే నీ బ్రెయిన్ ఇన్వాల్వ్ చేయాలి. అక్కడ గ్రామ పూర్ణ కార్యలాగా పారాయణం చేయడం తేలికి, అర్థం చేసుకోవాలంటే మీ మెదడుని అక్కడ ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేయకపోతే మీ మెదడు అర్థం చేసుకోలేదు. మీ మెదడు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే అక్కడ రుచి మీకు తెలియాలి, అది మళ్ళీ మీకు ఆచరించే బుద్ధి కావాలి. అప్పుడు కదా మీకు జ్ఞానం వచ్చేది. అవన్నీ మీకు తెలియకపోయినా, అర్థం చేసుకునే ప్రయత్నం మీకు తెలియకపోయినా, మీ బ్రెయిన్ అక్కడ పెట్టకపోయినా ఎంతో కొంత పుణ్యం వస్తుంది. కరెక్టే, పుణ్యం వస్తే మీకు మంచి ఫలితం వస్తుంది. అంటే నువ్వు కర్మఫలాన్ని ఆశించవు, కర్మఫలాన్ని ఆశించావు పునర్జన్మకి కారణం. టెక్నిక్ చెప్పటం ప్రజెంటేషన్స్ ఉండదు భగవంతుడు. కర్మఫలాన్ని ఆశించవు, ఆశించావా, ఆ కారణమే నీ పునర్జన్మకి కారణం అవుతుంది. ఏ కారణం వల్ల
కర్మఫలాన్ని ఆశిస్తున్నావు, అదే కారణంలో నీకు పునర్జన్మ వస్తుంది.
అర్జున,
కర్మఫలాన్ని ఆశించకు, కర్మఫలాన్ని ఆశించకని దేవుడు చెబుతున్నాడు. కర్మఫలాన్ని ఆశించొద్దని చెప్పినప్పుడు కర్మ చేయటం ఎందుకని మొత్తానికి కర్మ మానేస్తాము, కర్మ మానద్దు అర్జునా అంటున్నాడు. నీకు అర్థమవుతుందా? దేవుడే చెబుతున్నాడు కర్మఫలాన్ని ఆశించొద్దు, కర్మఫలాన్ని ఆశించొద్దని. ఇంకా కర్మఫలాన్ని ఆశించొద్దు అని కర్మ ఎందుకు చేయాలని కర్మ కాదు మానేస్తాడేమో. కర్మ మానటానికి వీలు లేదు, నువ్వు పని మానటానికి ఎదటి వాళ్ళు మెచ్చుకున్నా మెచ్చుకోకని నీ పని ఏదో నువ్వు చేసుకెళ్ళిపో. కొంతమంది కోడళ్ళు అంటూ ఉంటారు, మా అత్తగారు పూలు అంత జాగ్రత్త చేస్తున్నాను, నేను ఎక్కువ పూలు సంతోషానికి నేను బాగా చేస్తున్నాను అని అంటారు పాపం. కొంతమంది అత్తగారు ఎంత బాగా చేసినా ఇందులో విశేషం, యువర్ డూయింగ్ యువర్ డ్యూటీ అంటున్నారు. నీ చదువుకున్న ఆడ బిజ్జలు చదువుకుంటారు కదా అత్తగారు. ఇప్పుడు అత్తగారులు కూడా ఏదో బిజ్జలు ఎన్ఎస్ఏలు చదువుకుంటారు వాళ్ళు కూడా. ఇవాళ దాన్ని ఇవ్వడం డ్యూటీ అంటున్నారు, ఎంత బాగా చూసినా ఇవాళ దాన్ని ఇవ్వడం డ్యూటీ అంటున్నారు. వీళ్ళకి పాపం ఇంత బాగా చూసాం డిప్రిషియేషన్ కోసం ఒక్కవాళ్ళు కూడా రావట్లేదని కోడలు బాధపడుతున్నారు. ఎంత బాగా చూసి ఇవాళ దాన్ని ఎవరు డ్యూటీ అంటే పాపం ఎంతో కొంత ఎప్రిషియేషన్ జీవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు భగవంతుడు ఏం చెబుతున్నాడంటే నీ ఎత్త అలాగే ఎప్రిషియేషన్ చేయడం కూడా వీళ్ళు వాళ్ళు ఎక్స్పెక్టేషన్ వద్దంటున్నాడు. నీ ఎత్త అలాగే ఎప్రిషియేషన్ అయితే చేయినా చేయగలక డ్యూటీ అంటుంది. అసలు వాళ్ళు మీ ఎత్త ఎలాగే చేయదు కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తాను మళ్ళీ మీకు దుఃఖం ప్రారంభమవుతుంది. మీ అత్తగారి దగ్గర నుంచి కనీసం మంచి వాడు కూడా నువ్వు ఆశించడం వదిలి అప్పుడు నీకు ఇంకా దుఃఖం ఉండదు. ఏంటి కష్టపడి చేస్తుంటే ఇవాళ దాన్ని ఇవ్వడం యూటీ అండి. అయితే నేను కర్మఫలాన్ని ఆశించొద్దు అంటున్నానని కర్మ మొత్తానికి కర్మే మానుకోకు. మీ అత్తగారు మీ గురించి వెళ్ళి నాకు మంచి మాటలు చెప్పడం లేదని అత్తగారిని చూడటం మానకు. నేను చూసాను ఇక్కడ ఎంత ఎంత క్లోజ్ వస్తున్నాడు చూడండి. నేనే నువ్వు చూడటం మానద్దు, ఆవిడ దగ్గర నుంచి నేను చూడడం ఏమని రావటం లేదు అనుకో. ఏదో ఒక స్వీట్ వేరు ఏదో రావటం లేదనుకో, అయినప్పటికీ నువ్వు తగి మానవద్దు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రపడతావు. నీ అత్తగారు కాదు నీకు మోక్షం ఇచ్చేది, భగవంతుడు మోక్షం ఇస్తాడు. అప్పుడు నువ్వు భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు వాళ్ళవుతావు, అప్పుడు నీకు మోక్షం వస్తుంది. నీ నాలుగు కోడి మనసుడు అంటే ఈ ఒక్క శ్లోకం అర్థమైతే గీతాభావం అంతా నీకు అర్థమవుతున్నాయి. అన్నం తినేప్పుడు మొత్తం అన్నం అంతా నోపులో పెట్టుకోక్కర్లేదు, కొంచెం నోపులో పెట్టుకుని అన్నం ఉడికిందో లేదో తెలుస్తుంది. అలాగే ఈ ఒక్క శ్లోకం మీకు అర్థమైతే రమణ మహర్షి గారు ఒక శ్లోకం పట్టుకున్నాడు, వివేకానందుడు ఒక శ్లోకం పట్టుకున్నాడు, రామానుజుడు వడదేవుడు వారు ఒక భాష్యకారులు వారు ఒక శ్లోకం పెట్టుకున్నారు, చిలక గారు ఒక శ్లోకం పట్టుకున్నారు. ఒక శ్లోకాన్ని పట్టుకుని జాడించి జాడించి రుచి పెడుతున్నారు. నాలుగు సూత్రాలు ఏంటి? ఒకటి నువ్వు చేసే పని నువ్వు మానకు. మీ అత్తగారు మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా వాడు ఒక నేను చెప్పినా నువ్వు చేసే పనికి నువ్వు మానకు. కర్మ చేసి నువ్వు ఒకటి కర్మఫలాన్ని నువ్వు ఆశించొద్దు. ఇంకా ఆశించొద్దు అంటే నీ దేవుడి చేతిలో ఉంది. నువ్వు ఆశించకుండా వచ్చి నేను బంధించదు, ఆశించి తెచ్చుకుంటే బంధిస్తుంది. సరే అదే నువ్వు ఆశించొద్దు. రెండో సూత్రం, మూడో సూత్రం ఏంటండి, కర్మఫలానికి నువ్వు కారణం కావద్దు. నా వల్ల ఈ పని అయిందని నువ్వు అనుకోవద్దు, నా వల్ల ఈ పని అయిందని నువ్వు అనుకోవద్దు. అలా అనుకుంటే మళ్ళీ నీకు పునర్జన్మ వస్తుంది. అది మూడో సూత్రం. ఏంటి కర్మఫలాన్ని ఆశించొద్దు అన్నాడు, ఫలితం లేకపోతే మనకి ఈ పని ఏంటిగా మొత్తానికి పని మానేస్తాము అలా మానకు. అది నాలుగో సూత్రం. ఈ నాలుగు సూత్రాలు భావన, ఈ నాలుగు సూత్రాలు మీకు అర్థమైతే ఆ గీత యొక్క హృదయంలోకి తెలుగువచ్చు, వంటింట్లో తెలుగువచ్చు, వరంగాలో గుర్తు అక్కర్లేదంట. అది మీద గుర్తుంది లోపల రాముంటారు, ఎప్పుడు లోపల వెయిటింగ్ అక్కర్లేదు, డైరెక్ట్గా నువ్వు కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే మూల వస్తువు పదార్థం, మూల వస్తువు ఎక్కడ ఉందో, ఎస్ఎన్స్ ఎక్కడ ఉందో, మొత్తం సృష్టి యొక్క ఎస్ఎన్స్ ఎంత ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి నువ్వు డైరెక్ట్గా హృదయంలోకి ప్రవేశించవచ్చు. ఇంకా వరంగాలోనే అవి మీద కూర్చో అక్కర్లేదు, అట్లా డైరెక్ట్గా భగవంతు యొక్క వర్ధనంలో మీరు ప్రవేశించారు. కమయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఈ ప్రపంచంలో శక్తులు లేరు అయ్యా అర్జున. నీకు మనుషులు ఎవరు శక్తులు కాదు, వాడు శక్తులు కాదు, ఇంటి శత్రులు కాదు, ఈ గ్రంథ శక్తులు ఏంటి, గ్రంథ శక్తులు కాదు. లోకంలో శత్రువులు ఎవరు బయట లేరు, ప్రపంచంలో ఏమీ లేదు. నీకు లోపల ఉండే బయట ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది, బయట ఏమీ లేదు, లోపల నీకు ఏదో ఉంది, ఆ ఉన్నదే నీకు బయట ఏదో కనిపిస్తుంది. అది పోగొట్టుకుంటే నీకు సృష్టి లేదు. నీ శరీరం బాడీ లెస్, నీ శరీరం మైండ్ లెస్, నీ శరీరం బాడీ లెస్ అని శరీరం గురించి చెప్తా ఉంటారు. కృష్ణుడే ఉన్నాడంటే నీ శరీరం మైసర్. అది మామూలుగా ఉపనిషత్తులో ఋషుల గురించి ఏం చెప్తారంటే నీ శరీరం వర్డ్లెస్, నీ శరీరం మైండ్ లెస్, నీ శరీరం బాడీ లెస్ అని ఉపనిషత్తులో చెప్తే కృష్ణుడు ఎలా చెప్తాడు, నీ శరీరం మైసర్ వాడి నేనే, నేను వాడే మనం బయటకు పొమ్మన్నాడు. ఒక శైలిని మాత్రమే నా స్వరూపాన్ని మాకు ఇష్టం, ఒక శైలిని మాత్రమే నా స్వరూపాన్ని ఇష్టం. వాడంటే నాకు ఇష్టం, వాడు నాకు నీరిష్టం, వాడు నీరిష్టం, వాడంటే నాకు ప్రీతి పాత్రుడు, వీడంటే ఇష్టం అలా చెప్పలేదు. వాడే నేను, నేనే వాడు. ఒక జ్ఞానికి మీరు నమస్కారం పెడితే నాకు పెట్టినట్టే, వాడికి అన్నం పెడితే నాకు అన్నం పెట్టినట్టే. వాడు నేను వేరు కాదు, నిజం మీద రూపానికి వేరుగా కనిపించవచ్చు, వారి మేము ఉంటే ఈ శైలి మహేశ్వరి. అంటే మీరు వాడు జ్ఞానిని గౌరవించారంత గౌరవం ఎక్కడ కలుపుతుంది? తర్వాత కలిపి ఏంటి కలిపి చెప్పండి. మీరు ఒక జ్ఞాని మీరు గౌరవిస్తే ఆ గౌరవం డైరెక్ట్ గా పరమాత్మ వెళ్ళిపోతుంది. ఒక జ్ఞానికి మీరు నమస్కారం పెడితే ఆ నమస్కారం డైరెక్ట్ గా నారాయణకి వెళ్ళిపోతుంది, పరమాత్మ వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుందో చెప్పండి. జ్ఞానికి దేహబుద్ధి ఉన్నది కాబట్టి మీరు నాకు పెట్టాడు నాకు పెట్టాడు నమస్కారం అడగకూడదు కాబట్టి ఆ నమస్కారం డైరెక్ట్ గా నారాయణకి వెళ్ళిపోతుంది. మనకి దేహబుద్ధి ఉంది కాబట్టి ఎవరైనా నమస్కారం పెడితే మనకే వస్తుంది, నారాయణకి వెళ్ళదు. ఆ శవబుద్ధి ఉన్న వాడికి శవం దగ్గరికి వెళ్ళి ఆగుతుంది నమస్కారం, శివబుద్ధిని వాడికి శివుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా నమస్కారం. అంటే ది సేల్ ఈజ్ మై సెల్ఫ్, ది సేల్ ఈజ్ మై సెల్ఫ్. వాడే లేదు, నేనే వాడు. వాడికి నాకు భేదం ఏం లేదు. వాడికి మీరు ఏది పెట్టినా అది నాకు పెట్టినట్టే, వాడికి దండేస్తే నాకు దండేసినట్టే. అందుకే భేదం ఏమి చూడక, వాడు నాకు ఇష్టడని చెప్పలేదన్న పరమాత్మ. ఈజ్ మై సెల్ఫ్ అక్కడ, ఈజ్ మై సెల్ఫ్ జ్ఞాని, ఈజ్ మై సెల్ఫ్. వాడు నేనే. అంతేకాదు నాకు అంటే వాడు చాలా ఇష్టం ఉండి, వాడంటే నాకు చాలా ఇష్టం, అది ఏం చెప్పలేదు అక్కడ. ఈజ్ మై సెల్ఫ్, వాడు నేనే. అంటే పని చేస్తూ ఉండాలి మనం, పని చేస్తూ ఉండాలి. అది ఎవరికి ఇష్టమైన పని చేస్తూ ఉండాలి? దేవుడికి, పరమేశ్వరుడికి, మన అంతర్యానికి ఇష్టమైన పని చేస్తూ ఉండాలి. గాడ్ ఈజ్ కీపర్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్. మనం ఏదైనా చెడ్డ చేస్తున్నాం అనుకోండి, దేవుడు చెప్తూ ఉంటాడు నువ్వు చెడ్డ చేస్తున్నావు. మనం ఏదైనా అబద్ధం చెప్తున్నావు, ఒక రై చెప్తున్నావు అనుకోండి, దేవుడు నేను చెప్తా ఉంటాడు చెవు నువ్వు అబద్ధం రై చెప్తున్నావు. మనం ఏమన్నా మద్ర చేసామనుకోండి, ఎవరన్నా ప్రాణమా నువ్వు మద్ర చేసావు అంట, కాన్షియస్నెస్ మనకు చెప్తుంది. గాడ్ ఈస్ కీపర్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్. భగవంతుడు చెప్తున్నాడు నువ్వు పట్టణి పశ్చిమ అయ్యి లేకపోతే తోలి నీళ్ళయ్యి. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఇవ్వటం లేదు అలవాటు చేయటం. అలాగే ఇవ్వగా 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 మన దేహబుద్ధిని కూడా ఇచ్చేస్తాం. గాంధీ గారికి డొనేషన్స్ ఇచ్చేవాడు, ఆ డొనేషన్ ఇస్తే డొనేషన్ పుచ్చుకునేవాడు. ఎవరైనా అడిగాడు ఏమన్నా మనకి సఫిషియంట్ అమౌంట్ ఇచ్చాను కదా, అడిగిన ఉద్యోగానికి సంతోషించారు కదా అని వాడు పాపం. కొంతమంది కవరకలు పెట్టేసి వెళ్ళిపోయేవారు. మెడ్రాసులో షావుకారి గారు ఏమైనా అడిగారంటే ఏమైనా నీకు సఫిషియంట్ అమౌంట్ ఇచ్చాను కదా సంతోషించారు కదా, నేను ఇప్పుడు సంతోషిస్తాను అన్నాడు. గాంధీ గారికి ధనం ఇచ్చాను, గాంధీ గారికి డొనేషన్ ఇచ్చాను, డొనేషన్ ఇచ్చాను లోపల నీ లోపల కూడా అనుకుంటున్నాడు కదా, ఆయన నాకు ఇచ్చేస్తే సంతోషిస్తా అన్నాడు. నేను ఇప్పుడు సంతోషించను, ఈ కరెన్సీ నోట్లకి సంతోషించను, ఈ కాగితాలకి సంతోషించను, గాంధీ గారికి ఇచ్చాను ఈ డొనేషన్ ఇచ్చాను అనుకుంటున్నాడు, ఎవరో నీ లోపల అనుకుంటున్నాడు కదా, ఆయన నాకు ఇచ్చేస్తే అప్పుడు నాకు సంతోషం. అంటే నాకు పత్రమయ్యి పుష్పమయ్యి తోయమే అనేది కృష్ణుడు ఎందుకు చెబుతున్నాడంటే మనకి ఇవ్వటం నేర్పడం. ఇలా ఎంతో కంటే మనకు ఉన్న దాంట్లో ఇవ్వగా ఇవ్వగా చివరికి దేహబుద్ధిని ఇచ్చేయటం, మనం దేహబుద్ధిని ఇచ్చేస్తాం చివరికి. దేహబుద్ధిని ఇచ్చిన మరుక్షణంలో మీకు మాకేమొస్తుంది, ఆత్మబుద్ధి కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం వల్ల ఏం తెలుస్తుంది? ఆత్మ తెలుస్తుంది. ఇక్కడ అన్నారు ఏమన్నా అది ఒకటే పతివ్రతం ఇచ్చేవయ్యా. కృష్ణుడు ఏమన్నాడంటే విద్యలో నేను ఆత్మ విద్యలో నేను అన్నాడు. వ్యామనేమన్నాడంటే ఏదైనా పతివ్రత విద్య అంటూ శిష్యుడు ఉందంటే ఆత్మ విద్య ఒకటే పతివ్రత విద్య, నేత విద్య అని వేష విద్యలు అన్నాడు. నేరుగా సూటిగా నిదానముగా వంకర వంకరలు కాకుండా ఎన్హెచ్లో నేషనల్ హైవేలో మనం ప్రయాణం చేస్తున్నట్టు అది డైరెక్ట్గా నువ్వు ఆత్మలోకి ఆత్మలోకి ప్రవేశించడానికి ఏ విద్య అయితే నేను ఆత్మలోకి తీసుకెళ్తుందో అది ఒకటే పతివ్రతమైన విద్యమయ్యా, మిగతా అని వేషుడు కూడా అన్నాడు. వ్యామ ఒక మాట మాట్లాడితే ఆ మాట నేను ఆత్మ దగ్గరికి తీసుకుని ఎక్కడైతే పరమాత్మ ఉన్నారో, ఏ వృగంలో అయితే ఆధ్యాత్మిక వృగంలో అయితే పరమాత్మ ఉన్నారో ఆ మాట నేను గెంటుకుని 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 ఆ మాట నేను సరిగ్గా ఆ గుహలోకి తీసుకుపోవాలి. అది రాజవిద్య, అది ఆత్మ విద్య, అది వ్యామ, అది రాజవిద్య ఆత్మ విద్య అని కృష్ణుని గీతలో చెబితే అది వ్యామన వ్యామన ఏమంటే అది పతివ్రత విద్య అన్నారు. అంటే ఆత్మను చింతిస్తూ ఉండవు, ఆత్మనే
చింతిస్తూ ఉండు.
చివరి చింతలోకి వెళ్ళకు. విషయాన్ని చింతిస్తుంటే నీ బుద్ధికి మోహం కలుగుతుంది. ఆత్మను చింతిస్తుంటే, చైతన్యాన్ని చింతిస్తుంటే, మేనిఫెస్టెడ్ గాడ్ని, మేనిఫెస్టెడ్ గురువుని మీరు చింతిస్తుంటే నీ బుద్ధి మోహంలోంచి బయటకు వచ్చి ఆత్మలో లయమవుతుంది. నది సముద్రంలో లయనట్టు. మనందరికీ బుద్ధుల్ని, మనందరికీ బుద్ధుల్ని. ఈ బుద్ధితో విషయాలను చింతిస్తుంటే ఏమవుతుంది నువ్వు? విషయాలను చింతిస్తుంటే, ఏమవుతుందంటే నీ స్వరూపానికి నువ్వు దూరం అవుతావు, విషయ ప్రపంచంలోకి వెళ్ళిపోతావు. అలాగే ఈ జన్మ మరణ ప్రవాహంలో కొట్టుకుపోతావు. నేను ఎవడు ఒడ్డుకు తీసుకొచ్చి కూడా ఉండడు. నేను నువ్వు పాడు చేసుకోకు, నిన్ను ఉద్ధరించుకో. ఆ గంగానగర్ వెళ్ళి కొన్ని పానం చేయండి, భగవద్గీతను చదువుకోండి, నీకు ఏదైనా కలిగుంటే ఇతరులకు ఏదైనా ఇవ్వండి. ఇది చాలు అయ్యా మీరు ధరించడానికి అన్నాడు భజ గోవిందంలో స్వాముడు వాడు. అయితే ఇవ్వటం అంటే కరెన్సీ నోట్లు ఇవ్వక్కర్లేదు. కొంతమంది మాట వల్ల సహాయం చేస్తారు, కొంతమంది ఒక మాట వల్లే సహాయం చేస్తారు, కొంతమంది తలంపు వల్ల సహాయం చేస్తారు, కొంతమంది చేతితో సహాయం చేస్తారు. సహాయం చేయడమే అనేక రకాలుగా చేయొచ్చు. కొంతమందికి ఒక మాట సహాయం సరిపోతుంది. ఇవన్నీ కూడా చారికీ కింద వస్తాయి, అన్నీ కూడా చారికీ కింద వస్తాయి. ఒక మాట సహాయం కూడా చారికీతో సమానమే. తిలక్ గారు రెచ్చిపోతున్నాడు. సర్వీస్ అది లిఫ్టెడ్ మీన్, సర్వీస్ అది ప్యూరిఫైడ్ మీన్. ఈ భగవద్గీతలో చెప్పినట్టుగా నేను సేవ చేస్తే దాన్ని సర్వభరంగా కడిగేసి వదిలేసిందిగా మనస్తున్నది. సర్వీస్ అది ప్యూరిఫైడ్ మీన్, సర్వీస్ అది లిఫ్టెడ్ మీన్. నేను అందరం మీద కూర్చోబెట్టింది. గాంధీ గారు అన్నారు, తిలక్ గారి దగ్గర కూర్చున్నట్టు మనిషి దగ్గర కూర్చున్నట్టు ఉండదు. మహాసముద్ర ఒడ్డును కూర్చుంటే ఎలా ఉంటుందో, ఓ మహాసముద్ర ఒడ్డును కూర్చుని అలా సముద్రం ఉన్న సంస్థ ఎలా ఉంటుందో, తిలక్ గారి దగ్గర కూర్చుంటే అలా అనిపించింది అన్నారు గాంధీ గారు. సర్వీస్ అది లిఫ్టెడ్ మీన్. గీతలో ఏ రకంగా సేవ చేయమని చెప్పాడో దేవకోటికి ఆ రకంగా సేవ చేస్తే ఉండదు. సర్వీస్ అది లిఫ్టెడ్ మీన్, సర్వీస్ అది ప్యూరిఫైడ్. తిలక్ గారి గీతలను సాధారణ రాజ్యం ఇచ్చారా చెప్తున్నాం. ఆ ఊళ్ళో ప్రేగ్ వచ్చింది. ప్రేగొస్తూ ఇంచుమించుకొని 40 మంది 50 మంది చనిపోయారు. చనిపోతే తిలక్ గారి మనవడు కూడా చనిపోయాడు. లోకమాన్య తిలక్ గారి మనవడు కూడా చనిపోయారు. లోకమాన్యుడు చనిపోతే ఈ బంధువులు పరామర్శకు వస్తారు. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మన ఇంటికి చుట్టానికి వస్తారు. ఊరుకున్న ఊరుకున్న ఏం బాధపడుతున్నా అలా చెప్తారు మనకు. అది కూడా మెడిసిన్. అంటే మన మైండ్కి డైవర్షన్. తప్పనిసరిగా మన ఇంటికి ఎవరైనా, మన ఇంటికి ఎవరైనా చనిపోతే బంధువులు రావటం మంచిదే. మళ్ళీ వచ్చి బాధపడద్దు బాధపడద్దు అని చెప్తారు. దానివల్ల మన మైండ్కి డైవర్షన్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడు కూడా దుఃఖం ఒంటరిగా ఉన్నప్పుడు పెరిగిపోతుంది. మనకి ఎక్కువ దుఃఖం వచ్చినప్పుడు ఎవరు మన ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం మంచిది. ఒంటరిగా ఉంటే పెరిగిపోతూ ఉంటుంది. నలుగురిలోకి వెళ్ళి మన క్షేమం కూడా వాళ్ళ దగ్గర కూర్చొని కొంచెం తగ్గుతుంది. మనం కూడా ఎవరికైనా దుఃఖం వస్తే మన ఇంటికి 4 సార్లు వెళ్ళి రావటం మంచిది. వెళ్ళి రావడం ఏమవుతుందంటే వాళ్ళ దుఃఖాన్ని మనం పంచుకుంటాము, అది నెమ్మదిగా దుఃఖం తగ్గిపోతుంది. ఆ పరామర్శ కూడా మెడిసిన్, పరామర్శ కూడా మెడిసిన్. అది మామూలు తిలక్ గారికి పరామర్శ ఎందుకు? ఆయనే గీత. ఎవరు? ఆయనే గీత. వాళ్ళు మనం బంధువులు రాకుండా అంటారు. పరామర్శ రాకపోతే బంధువులు పరామర్శ రాకపోతే మళ్ళీ మనం వాళ్ళు రాలేదు ఏంటి అనుకుంటాం. ఇప్పుడు బంధువులు రారనుకోండి, మన ఇంటికి ఎవరైనా మన ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఏమో ఏమంటే వచ్చి చూశారు లేదని మనం మనమే అంటాం. వాళ్ళు తిలక్ గారి ఇంటికి కూడా వచ్చారు. ఇలా మీ మనవాడు పోయాడు కదా, పాపం చాలా ఇబ్బంది. ఏదో పెద్దవాళ్ళు ఉండగా చిన్నవాడు పోవటం బాధకరం. పెద్దవాళ్ళు ఉండగా పోయి పెద్దవాళ్ళు ముందు పోయి చిన్నవాడు వెనకాల వెళ్తే పర్వాలేదు. రాముడు రాజ్యంలో ముందు పెద్దవాడు పోయారట, తర్వాత చిన్నవాడు పోయారట. పెద్దవాళ్ళు బతికొండగా చిన్నవాడు ఎవడైనా పోతే రాముడు అనుకోడట, నాదే తప్పు అనుకోడట, నా పరిపాలన ఏదో లోపం ఉందనుకోడట. వాడు పురుషోత్తం. అలా తిలక్ గారి ఇంటికి అందులో తిలక్ గారిని మీరు బాధపడద్దు. ఏదో దేశానికి సేవ చేశారు, అలా చేశారు, ఇలా వచ్చింది, మీ మనవడు ఇలా అయిపోయాడు, ఆ చేతులతో మీరు వెళ్ళాలి, మీ చేతులతో ఆని పంపవలసి వచ్చింది తిలక్ గారు అన్నారట. ఇప్పుడు సంక్రాంతికి అందరూ పండుగ, సంక్రాంతికి అందరూ ఏం పండుగ, ఏం బోధి పండుగ, బోధి మంట, బోధి మంట వేసుకుంటారు. ఆ బోధి మంట ఒకరి ఇంట్లో తేడా పిడకలు, అందరి ఇంట్లో పిడకలు అనేవి కూడా వేసే బోధి మంటలు వేస్తారు. ఈ ప్లేగ్ అనేది బోధు మంట లాంటిది. అందరి ఇంట్లోంచి ఒక పిడక పట్టుకెళ్ళింది, మా ఇంట్లోంచి కూడా మా మనవడు అనే పిడకను పట్టుకెళ్ళింది. వాడు తిలక్ అంటే వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వచ్చి పెరాదు. మనం అందరూ ఏమనుకుంటామంటే మన ఇంట్లో ఎవరైనా పుడితే శుభం అనుకుంటాం, ఎవరైనా మరణిస్తే అశుభం అనుకుంటాం. అశుభం కూడా దేవుడే. దేవుడే తెలియకుండా మీ ఇంట్లో మరణం వచ్చిందా? మీ ఇంట్లో ఎవరైనా మరణిస్తే దేవుడే వచ్చాడు అనుకోండి, అంటే దేవుడు తెలియకుండా మరణం రాదు కదా. ఇది అధ్యయనం దానికి అదే దానికి అదే అంటే రెండో అధ్యాయం మీరు చదివితే మొత్తం గీత యొక్క అర్థం అంతా ఎస్ఎన్స్ అంతా వచ్చేస్తుంది. అంటే ద్వితీయాన్ని అద్వితీయం అంటారు. ఆ ద్వితీయంలో ఏం చెప్తాడంటే ఉన్నదేదో ఉంది. ఏమని చెప్తాడు? ఉన్నదేదో అక్కడికి పోతున్నాడు. అక్కడ పోతున్నాడు అంటే మనకు అందాలి, ఆ శిఖరాలు అందాలి, ఆ లోతులు అందాలి మనకి. ఎన్ని జన్మలకు మనం అందుతాం, శ్లోకం చదువుతున్నాం, అర్థం తెలుసుకుంటున్నాం, శబ్దానికి అర్థం మనకు తెలుస్తుంది. అది ఎన్ని జన్మలకు ఆ దత్తకు మనం తెలుగుతాం చెప్పలేము. ఉన్నదేదో ఉంది. ఎవరు స్వయంగా పరమాత్మ చెబుతున్నాడు. పరమాత్మకు అవి చెప్పవలసినటువంటి పని లేదు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదానికి లేకపోతుంటూ లేదు, లేని దానికి ఉండటువంటి లేదు. అర్జున, మళ్ళీ నేను చెప్పిన దానికి అనుమానిస్తానేమో, నువ్వు డౌటింగ్ థామస్ లాగా తయారవ్వకు, డౌట్ చేయకు, నేను చెప్పిన దానికి అనుమానిస్తానేమో. ఇది నిశ్చయం, ఇది కరెక్ట్, ఇది కంక్లూజన్. దిస్ ఈజ్ నేకెడ్ ట్రూత్. ఇది మామూలు ట్రూత్ కాదు, ఇది నేకెడ్ ట్రూత్. ఇది నీకు డైజెస్ట్ అవ్వకపోయినా డైజెస్ట్ అయినా ఇది ట్రూత్. మీరు డైజెస్ట్ అయినా ఇది ట్రూత్, ఒకరు అవ్వకపోయినా ఇది ట్రూతే. అయితే ఏ జన్మలో ఇది డైజెస్ట్ చేసుకుంటావో ఆ జన్మలో నీకు మోక్షం వస్తుంది. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఆ ఉన్నదాన్ని నువ్వు లేదు లేదు అనుకున్నప్పుడు, నువ్వు లేదనుకున్నావు మాత్రం ఎక్కడికి పోదు. ఒక లేని దాన్ని ఉండే 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 నువ్వు రాపాడించమని రాదు. బాగా అర్థం చేసుకోండి. శ్లోకం నీకు క్లిష్టంగా ఉంటుంది కానీ చిన్న చిన్న మొక్కలతో, పొట్టి పొట్టి మొక్కలతో, షార్ట్ షార్ట్ వర్డ్స్, స్వీట్ వర్డ్స్ షార్ట్గా ఉంది, స్వీట్గా ఉంటుంది. లాంగ్ సెంటెన్సెస్ బాగుండవు, మళ్ళీ దీన్ని మిగటానికి కష్టం అవుతుంది. మనం షేరో చేయడానికి బాగుండాలి, ఏదైనా వస్తువు షేరో చేయడానికి బాగుండాలి. మనం ఎవరింటికి వెళ్ళాం, ఎంత గారి వేశారు అంటున్నారు, ఇంత గారి, ఇంత అంటే ఐదు గారులు పిండి ఉంటుంది అందులో. మీరు ఇంత గారి వేశారు ఏంటంటే ఇంత గారి వేశారు ఏంటన్నా, ఆవిడ అంటున్నారు మీరు ఒక్క గారే తింటారు అనుకుంటున్నారు. అంటే మనం ఏదైనా షేరో చేయడానికి బాగుంటారు. మనందరూ ఏదైనా ఎందుకున్నామంటే సేవ చేయడానికి బాగుండాలి. మా కంటం పట్టకుండా, నోరు పట్టకుండా ఉంటే అలాగా. అలాగే భగవంతుడు కూడా ఏం చెప్తాడంటే, ఆ వేదాల్లో ఉన్న సారం చిన్న చిన్న మొక్కలు పొట్టి పొట్టి మాటలు, పొట్టి 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 మాటలు గట్టిగా ఉంటాయి. పొట్టివాడు గట్టివాడు నువ్వు సామెత, ఆ పొట్టి పొట్టి మాటలే గట్టిగా ఉంటాయి. అంటే ఏం చేస్తాడు, చిన్న మొక్కలు చూడండి, ఉన్నదేదో ఉంది, అది చిన్న మొక్క చూసారా, ఉన్నదేదో ఉంది, చిన్న షార్ట్ షార్ట్ సెంటెన్స్, షార్ట్ చిన్న చిన్న మాటలు. అంటే చిన్న మనకు అర్థం, అంటే లాంగ్వేజ్లో కూడా మనం ఇబ్బంది పెట్టాడు భగవంతుడు. ఎంతవరకు చెప్తే అర్థమవుతుందో అంతవరకు ఆ భాష ఉపయోగిస్తాడు. కమ్యూనికేషన్కి అక్కడ ఉద్దేశం కానీ అక్కడ సాహిత్యం ప్రధానం కాదు. ఉన్నదేదో ఉంది, ఉన్నదేదో ఉంది, ఏంది లేదు. మీరు ఒక్కటే మీరు విని ఇంటికి వెళ్ళిపోండి, ఎవరి మట్టి కానీ డిస్పర్స్ అయిపోండి. మీరు డిస్పర్స్ అయిపోవచ్చు కానీ మీరు డైజెస్ట్ కావాలని అనుకోండి. ఆ డైజెస్ట్ చేయమని భగవంతుని వాసుదేవస్వామి వారిని ప్రార్థించాం. అంటే కృష్ణుడు యొక్క అనుగ్రహం లేకుండా కృష్ణుడు చెప్పిన మాటలు మనకు అర్థం కాదు. మీరు ఎన్నిసార్లు చదవండి, ఏదో టీచర్ దగ్గర చెప్పించుకోండి, మీకు అర్థం కాదు. ఇంకా భగవంతుడు తన హృదయాన్ని మీకు ఇవ్వడు. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా భగవంతుడి మాట అర్థం కాదు. అంటే భగవంతుని ప్రార్థించాడు, ఆ మాట యొక్క అర్థం మీకు స్ఫురింపజేయమని, ఒక్కసారి తడుక్కుని మన హృదయంలో మెరిపింపజేయమని. ఉన్నదేదో ఉంది, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. చిన్న వాక్యాలు చూడండి, ఉన్నదేదో ఉంది, అయిపోయింది అక్కడ సెంటెన్స్, అది కంప్లీట్ సెంటెన్స్, అది సింపుల్ సెంటెన్స్. ఉన్నదేదో ఉంది, లేని లేదో లేదు, అది రెండు సెంటెన్స్. మూడో సెంటెన్స్ ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, మూడు. నాలుగు ఏడు దానికి ఉండటం అంటూ లేదు, నాలుగు. అయిపోయింది, ఇది నిశ్చయం. మరి నేను చెప్పిన దానికి నువ్వు అలా అనుమానం పెట్టుకుని లాభం లేదు, ఇది నిశ్చయం. నీకు అర్థమయ్యినా అర్థం కాకపోయినా ఇదే సత్యం, ఇదే సర్వస్వం. అంటే నీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, ఇది ఫైనల్ ట్రూత్. ఈ వాక్యం నీకు ఏ జన్మలో నీకు అనుభవంలోకి వస్తే ఆ జన్మలో నీకు మోక్షం.
ఓం శంభో శివ 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 శివ.
మా దొరలకు ఎంతో శబ్దం. నేను కారులో జాయిన్ అవుతాను, తిరుమల దగ్గర దగ్గరికి వచ్చాడు దాని. ఆయనకి ఈ మాట బాగా నచ్చింది. నా దగ్గరికి వచ్చాను, మరి నా పాఠం నాకే చెప్తున్నాడు.
శివ 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 శివ
అంటున్నాడు. కారు దగ్గరికి వచ్చి నేను జాయిన్ అయిన తర్వాత వాడు బాగా ఈ మాటకి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు ఈ వరల్డ్కి. బహుశా అది మంగళప్రదమైనది.
శివ 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 శివ
అంటున్నాడు. అంటే వాడి భార్య పక్కన ఉంది, నువ్వు నా పోతే నాన్నగారిని ఇంకోసారి అనమంటారా అంటే భార్య అది ఉంటాడట్టి కాదు. అడు తెల్లవాడు, అది తెల్లవాడు భార్య పక్కన ఉంది అని నా దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే వాడు
శివ 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 శివ
అంటున్నాడు వాడు. అది భార్య అంటుంది నువ్వెందుకు రా నాన్నగారిని ఇంకోసారి అనమని అంటుంది. పక్కన ఉంది అవి
ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. శివ 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 నారాయణ నారాయణ
చూడని గొప్ప శక్తి చెప్తుంది. నిరంతరము ఆత్మను శ్రవణం చేయి, ఎవరిని చూసినా ఆత్మగానే చూడు, ఆత్మ గురించి మాట్లాడు, ఆత్మ గురించి శ్రవణం చెయ్యి, ఆత్మ గురించి ధ్యానం చెయ్యి. నువ్వు చూసేవాళ్ళందరినీ వ్యక్తులుగా చూడక, ఆత్మ కిందే చూడవయ్యా, ఆత్మనే చూడు, లోకాన్ని లోకంగా చూడకు, ఆత్మగానే చూడు. అప్పుడు అది నీకు ఎరుక పడుతుంది. ఆ ఎరుక లోపల నీకు ఉండి ఆత్మశక్తి ఎంత ఎంత బ్యూటీస్ ఇన్ని అందాలు కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి, అందరం చూస్తాను కూడా కళ్ళు ఉండాలి. ఏమి అందాలు చూశారండి, ఆ లోపల వస్తువు ఉంది, లోపల వస్తువు నీకు ఉంది, అయ్యేది ఎరుకలో లేదు. ఇలా చూస్తే ఎరుకులోకి వస్తుంది, నీకు ఉండి కానీ నీకు ఎరుకులో లేదు, ఎరుకులో లేని మరణ దాని తాలూకు సుఖం నీకు జరుగుతూ లేదు, శాంతి జరుగుతూ లేదు. ఎలా చూస్తే నీకు తెలుస్తుంది, ప్రపంచాన్ని ప్రపంచంగా చూడదు, ఆత్మగానే చూడు. ఆత్మ గురించి శ్రవణం చెయ్యి, ఆత్మ గురించి మననం చెయ్యి, ఆత్మ కోసం జీవించు, ఆత్మ లోకాన్ని లోకంగా చూడకు, ఆత్మగానే చూస్తే నీ హృదయంలో ఉంది. లోకాన్ని ఆత్మగా చూసినా చూడకపోయినా హృదయంలో ఆత్మ ఉంది, కానీ లోకాన్ని ఆత్మగా చూస్తే నీ హృదయంలో ఆత్మ ఎరుకులోకి వస్తుంది అయ్యా. అంటే నీకు తెలియబడుకుని నీ ఎరుకులోకి వస్తుంది, అప్పుడు నీ హృదయంలో ఉన్న శాంతి, నీ హృదయంలో ఉన్న జ్ఞానం ఒక్కసారి సడన్గా వరవచ్చినట్టు పొంది నీ సహస్రాలను ముంచేస్తుంది. అది నీ కడసారి జన్మ.
ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. శివ 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 నారాయణ నారాయణ నారాయణ. నారాయణ நாராயண நாராயண நாராயணம் நாராயணம் நாராயணம்
Hello, Pino. Thank you all.